చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమడివైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాలం ముందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాము. దయమడివైన తండ్రి, మీ యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు మేము మీ వద్ద నుండి మేలు పొందకుండా ఎన్నడను తిరిగి వెళ్ళిపోయేటువంటి వారంగా ఉండకుండానట్లుగా మీరు మమ్మల్ని దర్శించండి. మేము ఈ సంవత్సరాంతంలోనికి వచ్చి ఉన్నాము తండ్రి. దేవా, మా హృదయములను మేము పరిశోధించుకొని మీ యొక్క సన్నిధిలో మేము ఎలా ఉన్నామో మమ్మలను మేము పరిశీలించుకొని మమ్మలను మేము సరి చేసుకుని ఉన్నట్లుగా, మీ యొక్క సన్నిధిలో మేము ఎల్లప్పుడూ ప్రభువా మీ బిడ్డలు మా జీవించినట్లుగా మాకు కావలసినటువంటి సహాయమును మీరు ఎల్లప్పుడూ మాకు దయచేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ దినమందు ఈ సమయంలో దేవుడు నా యొక్క మనసులో ఉంచినటువంటి కొన్ని విషయములను గురించి మీతో మాట్లాడాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. మనమంతా కూడాను ఈ సంవత్సరం యొక్క చివరి భాగంలోనికి వచ్చేసాం. గత 2.5 సంవత్సరములుగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఎలా ఉన్నదో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ముఖ్యంగా ఈ కోవిడ్ అనేటువంటిది వచ్చిన దగ్గర నుండి ప్రజలంతా కూడా ఇళ్లకు మాత్రమే పరిమితమైపోయినటువంటి పరిస్థితి, వీధులలో ఎవరు కనిపించినటువంటి పరిస్థితి, ఎవరు చూచినా సరే భయముతోనూ ఆందోళనతోనూ ఏ సమయం ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ 1-2 రోజులు కాదు, 1-2 నెలలు కాదు, 2.5 సంవత్సరముల పాటు ఇది కొనసాగుతూనే ప్రజలను వేధిస్తూ ఉన్నదని, ఎలా వేధించినదో, ఏ సమయాల్లో దీని యొక్క తీవ్రత ఎలా ఉండిందో మనం అందరం చూసినటువంటి వారమే. కుటుంబములకు కుటుంబములు చనిపోయినటువంటి సందర్భములు ఎన్నో ఉన్నవి. కొన్నిసార్లు వీధులలో ఉన్నటువంటి వారు శవాలుగా పడిపోయి వారిని ఎవరు తీసేటువంటి వారు కూడా లేనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితులను మనం చూచాం. కుటుంబంలో ఉన్నటువంటి వారికే కొంతమందికి ఈ వ్యాధి సోకి వారి కుటుంబంలోనే కొంతమంది సోకనటువంటి వారు ఉండటం వలన వారికి వీరికి మధ్య అంతరాయం ఏర్పడటం అనేటువంటిది, వారికి సోకనటువంటి వారు పరిచర్య చేయటం అనేటువంటిది కూడా ఎంత కష్టమైనటువంటిదో అదంతా కూడాను మీలో చాలామంది చూచి ఉంటారు, అనుభవించి ఉంటారు. మీలో అనేక మంది దీని బారిన పడినప్పటికీ దేవుని దయ వలన మీరు ఈ దినమందు సజీవులుగా ఉండగలిగారు. దేవునిని దీని నిమిత్తమై స్తుతులు చెల్లించవలసినటువంటి అవసరము ఎంతో ఉన్నది. ఒక సమయములో అయితే పాతి పెట్టుటకు శవములు క్యూలో నిలబడినటువంటి సందర్భములు ఉండినవి. అలాగే శ్మశాన వాటికల్లో తగలబెట్టుటకు క్యూలో ఉంచవలసినటువంటి పరిస్థితి ఈ శవములకు ఉండినది. ఆ కుటుంబములో ఉన్నటువంటి బాధను, ఆ వారి యొక్క మనస్సును మనము గ్రహించలేము. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు మన యొక్క జీవిత కాలంలో ఎన్నడూ చూచినటువంటి వరము మనము కాము. అయితే ఇప్పటికీ మనము దీని బారి నుండి పూర్తిగా బయటపడలేదు. ఈ యొక్క సీజనల్ చేంజెస్ అనేటువంటివి రావటం వలన అప్పుడప్పుడు ఇది దీని యొక్క ప్రభావం అనేటువంటిది కొంత తీవ్రతరం అవుతూ ఉన్నది, కొన్నిసార్లు తగ్గుతూ ఉన్నది. మనుషులు చెప్పినటువంటి విషయాల్ని పాటించేటువంటి వారు ఉంటారు, పాటించినటువంటి వారు కూడా ఉంటుంటారు. ఏది ఏమైనప్పటికీ మనమందరము కూడాను ఇంకనో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయమే ఉన్నది. మనము నిర్భయముగా పూర్తిగా తిరగగలిగినటువంటి పరిస్థితి ఇంకనూ లేదు. సరే, ఈ కాలం అంతట్లోనూ మనము నిలిచి ఉండి ఈ దినం వరకు సజీవులమై కొనసాగగలిగామంటే దేవుని యొక్క కృప కరుణ అని మనకందరకు తెలుసు. దీనికి మనమేదో గొప్పవారమనో, దేవుడు మనలను ఎంచుకున్నాడనో, ఇతరులు తప్పిదములు చేశారు వారు పాపాత్ములు మనం పుణ్యాత్ములమని ఎన్నడూ అనుకునేందుకు వీలు లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి వాడై ఉన్నాడు. కొన్ని సందర్భములలో పరిస్థితులు ఏ విధంగా జరగనై ఉన్నావో, ఏ విధంగా జరుగుతున్నాయో మనకు తెలియదు. మనము వాటిని దీని కారణం వల్ల ఇది జరుగుతున్నది, ఈ కారణం వల్ల అలా జరుగుతున్నది అని చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి బుద్ధిహీనంగా ఎప్పుడు కూడా మనం మాట్లాడేటువంటి వారంగా ఉండకూడదు. చాలామంది విశ్వాసులైనటువంటి వారే దేవుడు అతని మొత్తెడయ్యా అందుకని చనిపోయాడు అతను అని చెప్పేటువంటి తీర్పు తీర్చేటువంటి కొంతమంది ఉంటూ ఉంటారు. ఇది ఎన్నటూ జరగకూడనటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా విశ్వాసులలో పరునికి తీర్పు తీర్చుటకు మనం ఎవరము? అతని యొక్క హృదయం ఎరిగిన వాడు దేవుడు. ఒకవేళ అతను తప్పిదము చేసినటువంటి మాట నిజమై ఉండవచ్చును, కానీ దానివలన అతను చనిపోయాడని, దానివలన అతను వేదనలో ఉన్నాడని, దానివలన అతను మొత్తబడ్డాడని చెప్పడానికి నీవును నీవును తీర్పరులము కాము. దేవుడు సమస్తము ఎరిగినవాడు. దేవుడు ఏ కారణం వలన దాన్ని చేసి ఉన్నాడో తెలియదు. ఆయనను ప్రక్కనున్నటువంటి వారి మరణములలో సంతోషించేటువంటి వారం గాను, ప్రక్కనున్నటువంటి వారికి కీడును అపాయమును హానియు కలిగినప్పుడు దాని అందు సంతోషించేటువంటి వాడు గాని ఉన్నట్లయితే నీ యొక్క ఆత్మీయ జీవితమును వెంటనే పరిశీలించుకునవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దేవుడు ఆ యొక్క మనస్సును ఇష్టపడేటువంటి వాడు కాడు. నీవు ఆ విధమైన మనసును కలిగి ఉన్నట్లయితే దేవుని ఆత్మ నీ ద్వారా పనిచేయటలేదని తేటగా అర్థమవుతున్నది. ఈ సంవత్సరంలో మనము సంవత్సరం యొక్క చివరి భాగంలోనికి వచ్చాము. ఇది మనము వెనుకకు తిరిగి మన జీవితాలను పరిశోధించుకుని మన ఆత్మీయ జయములను వైఫల్యాలను గుర్తిస్తూ ఈ రెండులో మనం చేసుకునవలసినటువంటి ఈ స్పిరిచువల్ ఆడిట్ చేసుకునవలసినటువంటి సమయమై ఉన్నది. ఒక విశ్వాసిగా మనము చేసుకునవలసినటువంటి స్పిరిచువల్ ఆడిట్స్ చాలా సమయాల్లో ఉంటుంటాయి. రెగ్యులర్గా చేసుకునవలసినటువంటి ఆడిట్స్ ఎన్నో ఉన్నాయి. ప్రతిసారి నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించేటప్పుడు, అంటే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దినదినము నీవు ప్రార్థించేటప్పుడు, మొదటగా నీవు ఒక స్పిరిచువల్ ఆడిట్ అనేటువంటిది చేసుకునవలసి ఉంటుంది. నీవు దేవునిని స్తుతించేందుకు వెళ్ళినా సరే, కీర్తించేందుకు వెళ్ళినా సరే, ఆయన యొద్ద నుండి నీ అవసరాలను గురించి అడగటానికి వెళ్ళినా సరే, మరి దేని నిమిత్తమై వెళ్ళినా సరే, నీవు మొదటిగా చేయవలసినటువంటిది దేవుని యొక్క సన్నిధిలో. నీవు అంతకుముందు దేవుని యొక్క సన్నిధిలోనికి ఎప్పుడైతే వెళ్ళావో అప్పటి నుండి ఇప్పటి వరకును నీ యొక్క జీవితమును ఎలా గడిపావు, అంటే నీ యొక్క తలంపులోను మాటల్లోను నీ క్రియలోను దేవునికి నమ్మకంగా ఉంటూ ముందుకు సాగావా, ఆయననే మహిమ పరిచావా. ఒకవేళ నీ మనసాక్షి నీ మీద దోషారోపణ ఏదైనా విషయంలో చేస్తూ ఉన్నట్లయితే దానిని మొదటగా నీవు గుర్తించి సరిచేసుకుని ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలో నీవు చేయవలసినటువంటి స్తుతులు గాని కృతజ్ఞతలు గాని చెల్లించటం, ఆ తర్వాత నీ యొక్క అవసరాలను గురించి దేవుని అడగటం అనేటువంటిది ఇవన్నీ కూడా చేయవచ్చు. అయితే మొదటిగా చేయవలసినటువంటిది ప్రతి ప్రార్థన సమయంలోనూ స్పిరిచువల్ ఆడిట్ అనేటువంటిది. ఇది అనేక మంది గమనించరు, గుర్తించరు, దీని ప్రకారం నడిచేటువంటి వారు ఉండరు. వారు వెళ్ళిన తోడనే వారి యొక్క ఈ రొటీన్ ప్రేయర్లో పడిపోతారే తప్ప, అంతకుముందు ఇంటి దగ్గర ఏదో గలాటా జరిపి వచ్చినట్టుగాను, ఆ తర్వాత ఆఫీసులో ఏదో ఆ దినమంతా కూడాను పక్క వాళ్ళతో ఏదో కీచులాట్లు పెట్టుకొనో, లేకపోతే మరొక వాక్యానికి విరుద్ధమైనటువంటి పని చేసి కానీ వచ్చినట్లయితే దాని విషయం వారి మనసాక్షి వారిని మందలించనే మందలించదు. ఇలాంటి వారంతా కూడాను మనసాక్షి చచ్చిపోయిందని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే నీ మనసాక్షి నీ మీద దోషారోపణ చేస్తూ ఉన్నప్పుడు నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దానిని పక్కన పెట్టివేసి దీపాన్ని ఆర్పేసి నీ ఇష్టానుసారంగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వేదో భక్తి చేస్తున్నానని ప్రార్థన చేసేటువంటి వాడు గన్నట్లయితే దేవుడు ఆ ప్రార్థన వినేటువంటిదిగా ఉండదు. అది క్లియర్గా దేవుని వాక్యములోన చెప్పబడినటువంటి విషయము. కాబట్టి మొదటిగా దేవునికి నీకు మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం సరిగా ఉన్నదా లేదా, ఆ యొక్క ప్రాపర్ వే అనేటువంటిది కమ్యూనికేషన్కి సరిగా ఉన్నదా లేదా అనేటువంటిది చూచుకొని ఆ తర్వాత నీవు చేయవలసినటువంటి స్తుతి గాని కృతజ్ఞత గాని లేకపోతే నీ అవసరములు అరుక్కుంటాం గాని మరొకటి గాని చేయవలసి ఉంటుంది. ఒక సరైనటువంటి విశ్వాసవిగా నీవు ఈ ఏ రెండు స్పిరిచువల్ ఆడిట్ అనేటువంటిది తప్పనిసరిగా చేసేటువంటి వాడు అయి ఉండాలి. లేకపోతే నీ ఆత్మీయ స్థితి అనేటువంటిది అస్తవ్యస్తంగా తయారవుతూ ఉంటుంది. సాధారణంగా సంవత్సరంలోని ఈ చివరి భాగమునకు రాగానే ప్రజలు క్రిస్మస్ మూడ్లో ఉంటారు. పండుగ వాతావరణం నెలకొంటుంది. కాబట్టి ఈ పండుగను ఎలా సంబరాలతో జరుపుకోవాలి, సంతోషంగా గడపాలి, దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు, దీనికి సంబంధించినటువంటి ప్లాన్లు ఇవన్నీ కూడాను వేసుకుంటూ ఉంటారు. ఇక మిగిలినటువంటివన్నీ కూడా సంతోషంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. అయితే వారి విశ్వాస పరిస్థితి ఎలా ఉన్నది? సంవత్సరం అంతట్లో కూడాను దేవుడు వారిని కాచి కాపాడినాడు, ఎన్నో మేళ్లు వారికి అనుగ్రహించున్నాడు, అయితే వారి విశ్వాస పరిస్థితి సంవత్సరం అంతట్లో కూడా ఎలా సాగింది ముందుకి? దేవుని మీద నీవు ఆధారపడే ముందుకు నడవగలిగావా? దేవుని కృపను ఎన్నిసార్లు నువ్వు చూచావు? ఎన్నిసార్లు ఆయన మనసును గాయపెట్టావు? ఆయన యొక్క వాక్కు నుండి, ఆయన యొక్క వాక్యము నుండి దూరం ఎన్నిసార్లు ప్రవర్తించావు? ఎందుకు ప్రవర్తించావు? ఈ విషయాలన్నీ కూడాను చెవిని పెట్టేటువంటి వారుగా, వెనుకకు తిరిగి వాటిని గురించి పునరాలోచించేటువంటి వారుగాను వాళ్ళు ఉండరు. ఇది చాలామంది చేసేటువంటి తప్పిదము. నీవు నీ ఆత్మీయ జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడవైనట్లయితే నీవు ఈ యొక్క ఇయర్ అండ్ స్పిరిచువల్ ఆడిట్ అనేటువంటిది తప్పనిసరిగా చేసేటువంటి వాడవై ఉండి తీరుతావు. ఈ ఇయర్ అండ్ స్పిరిచువల్ ఆడిట్ అనేటువంటిది లేకపోయినట్లయితే నీ ఆత్మీయ స్థితి అనేటువంటిది అస్తవ్యస్తంగా తయారవుతూ ఉంటుంది. ఇది మీలో కొంతమంది గమనించే ఉంటారు. ఈ ఆడిట్ చేసేటప్పుడు, అంటే ఈ పరిశోధన చేసేటప్పుడు, గత సంవత్సరంలో ప్రతిదాని విషయంలో, అంటే నీవు వ్యక్తిగతంగా ఎలా ఉన్నావు, నీ యొక్క కుటుంబముతో కలిసి నువ్వు నడిచేటప్పుడు దేవునితో నీ యొక్క సంబంధం ఎలా ఉండినది, అదేవిధంగా సంఘంలో నీవు ఒక సభ్యునిగా కొనసాగుతున్నప్పుడు దేవునితో నీ యొక్క సంబంధం ఎలా ఉండినది, ప్రతి ఆత్మీయ అంశాన్ని పరిశోధించి ఒక జాబితా మనం తయారు చేయవలసి ఉంటుంది. ఏ అంశాన్ని కూడాను దీనిలో విడిచిపెట్టకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, కొంత ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఏదైనా ఒకసారి కూర్చొని కొంత దీనిని గురించి ఆలోచన చేస్తే చేయవచ్చును. అయితే కొన్ని అంశాలు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు, వారికి ఇష్టంగా ఉన్నటువంటివి. వారికి ఇష్టంగా లేనటువంటివి, వారి మనసాక్షిని తొలుస్తూ ఉన్నటువంటివి, వారి మనసాక్షి ఏ విషయాల్లోనైతే వారిపై దోషారోపణ చేస్తూ ఉన్నాయో ఆ విషయాలను మాత్రం పక్కన పెట్టేసేటువంటి వారుగా ఉంటారు. అలాంటి ఆడిట్లు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. కాబట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు గత సంవత్సరములో నీవు చేసినటువంటి ప్రతి పనిని, ప్రతి అంశాన్ని పరిగణించి దాని విషయంలో నీ యొక్క మనస్సాక్షి నిన్ను గురించి ఏం చెప్తుంది, నీ కుటుంబాన్ని గురించి ఏం చెప్తుంది, అది నీ సంఘాన్ని గురించి ఏం చెప్తుంది, ఈ విషయములన్నీ కూడాను నీవు వాటిని లిఖితపూర్వకంగా ఒక కాగితం తీసుకొని దానిలో మనస్సాక్షిని పరిశోధించుకుంటూ ఈ పాయింట్స్ మనము నోట్ చేసుకోవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. మనము ఈ యొక్క ఇయర్ అండ్ స్పిరిచువల్ ఆడిట్ని చేసేటప్పుడు మొట్టమొదట వెళ్ళిన సమయంలో దేవుని సన్నిధిలో కూర్చొని నీవు పరిశీలించుకుంటున్నప్పుడు నీ యొక్క మనసాక్షి నీ మీద దోషారోపణ చేస్తూ ఉన్నట్లయితే మొదటగా ఆ అంశాలని సరిచేయి. కాబట్టి మొట్టమొదటిగా ఈ స్పిరిచువల్ ఆడిట్కి నువ్వు పూనుకున్నప్పుడు సహితము నువ్వు చేయవలసినటువంటిది ఏంటంటే, మొట్టమొదటిగా నీ మనసాక్షిని సరిచేసుకో. దేవుడు నీకేమైతే చూపిస్తూ ఉన్నాడో వాడికి మొదటిగా లోబడు. ఆ తర్వాత ప్రార్థనతో సిద్ధపడి ఈ పనిని మనం ప్రారంభించవలసి ఉంటుంది. ప్రార్థన లేకుండగా ఎప్పుడో నువ్వు 15 రోజుల క్రితం ప్రార్థించినటువంటి వాడుగా తిరిగి ఈ రోజు నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినటువంటి వాడుగా ఉన్నట్లయితే ఈ 15 రోజులలో నీకు ఆత్మీయ సంబంధం అనేటువంటిది దేవునితో ఏమీ లేదు. నువ్వు ఈ 15 రోజుల్లో ప్రార్థన చేయలేదు, ఏదో గుడికి వెళుతున్నావు వస్తున్నావు అంతేగాని దేవునితో నీకున్నటువంటి యొక్క పర్సనల్ టచ్ అనేటువంటిది 15 డేస్లో లేదు. అలాంటి సమయంలో దేవుడు కూడా నీతో ఏమి మాట్లాడలేడు. నువ్వు దినదినము ఆయన దగ్గరకు వచ్చేటువంటి వాడు గాను, సరిచేసుకునేటువంటి వాడు గాను, ఆయన యొద్ద నుండి నీవు కృపను కోరేటువంటి వాడు గాను ఉన్నట్లయితే అప్పుడు ఆయన నీకు కావలసినటువంటి సహాయం చేయగలిగినటువంటి వాడై ఉంటాడు. కాబట్టి బాగా ప్రార్థన చేసుకుని, ప్రార్థనతో సిద్ధపడి అప్పుడు ఈ పనిని ప్రారంభించు. తరువాత మనసాక్షిని ఎట్టి పరిస్థితులలోనూ మనం ఓవర్ రైడ్ చేసేటువంటి వారంగా ఉండకూడదు. ఈ పని చేసేటప్పుడు అంటే మనసాక్షి మనకు గద్దెంపునిస్తున్నప్పుడు, మనకు ఒక విషయమును తప్పు అని తెలియజేస్తున్నప్పుడు ఊ అనే మాత్రమే దానిని రాసేటువంటి వాళ్ళంగా, నోట్ చేసేటువంటి వారంగా ఉండాలి. అంతేగాని మనలను మనం సమర్థించుకుంటూ మనం చేసినటువంటి తప్పులను ఒప్పులుగా చూపించుకోవాలని అనేక మార్లు మనం ప్రయత్నిస్తుంటాం. దీనికి అనేకమైన కారణాలు ఉంటాయి, ఎందుకు చేస్తున్నాం అనేటువంటి దానికి. అయితే తప్పు అని మనసాక్షి నీకు చెప్తున్నప్పుడు దేవుని వాక్యములో క్లియర్గా తప్పు అని అది తెలియజేయబడుతున్నప్పుడు అది నీవు తప్పుగా దానిని చిత్రీకరించవలసి ఉన్నది, తప్పుగా నీవు దానిని తీసుకునివలసి ఉన్నది. అంతేగాని నీ ఇష్టానుసారంగా అది ఒప్పు అని రాసుకుంటూ పోయినట్లయితే నీ ఆడిట్ వలన ఉపయోగము లేదు, నీవిదంతా చేసి కూడా ఉపయోగము ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా మనసాక్షి నీ మీద దోషారోపణ చేస్తున్నటువంటి వాటిని సరిచేసుకో. రెండవది, ప్రార్థనాపూర్వకంగా ఈ పనిని ప్రారంభించు. మూడవది, మనసాక్షిని ఓవర్ రైడ్ చేయకుండగా ఈ యొక్క జాబితాను నువ్వు తయారు చేయటం మొదలుపెట్టాలి. ఈ జాబితా ప్రారంభించి పూర్తి చేసిన తర్వాత మొదటగా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి జయముల నిమిత్తమై, ఆయన నీకు ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి మేలుల నిమిత్తమై కృతజ్ఞతలు దేవునికి తెలియజేయి. కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవునిని స్తుతించుట అనేటువంటిది ఆరాధనలో ఒక ప్రధాన అంశమై ఉన్నది. పాత నిబంధన గ్రంథం నుండి మనం క్రొత్త నిబంధన గ్రంథం వరకు చూసినప్పుడు దేవుడు కృతజ్ఞత కలిగినటువంటి, స్తుతి కలిగినటువంటి మనస్సుతో, హృదయంతో మనం ఆయన యొద్దకు వెళ్ళాలని, ఆయన చేసిన మేళ నిమిత్తమై కృతజ్ఞతలు స్తుతి ఆయనకు చెల్లించాలని దేవుడు ఆశించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ విధంగా చేయమని సెలవిచ్చాడు. మనం ఆ విధంగా చేయబద్ధులమై ఉన్నాము. కాబట్టి ఈ సంవత్సరపు కాలపు లిస్టులో నువ్వు తయారు చేసినటువంటి లిస్టులో దేవుడు చేసినటువంటి మేలుల నిమిత్తమై, ఆయన నీకు అనుగ్రహించినటువంటి జయముల నిమిత్తమై కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని స్తుతించి ఆరాధించేటువంటి వాడుగాను ఉండాలి. ఇక రెండవది, కృతజ్ఞత అర్పణలు అర్పించటం అనేటువంటిది నీకు దేవుడిచ్చిన శక్తి మేరకు నువ్వు చేసేటువంటి వాడుగా ఉండటం అనేటువంటిది చాలా మంచిది. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు కొన్ని రకాలైన మేళ్లు చేసినప్పుడు అయినా ఆ ప్రజలకు ఇచ్చినటువంటి ఆ శాసనములో, వారికి ఇచ్చినటువంటి ఆ నిబంధనలో కృతజ్ఞత అర్పణ అర్పించటం అనేటువంటిది ఆ రోజుల్లో ఆయన వారికి తెలియజేశాడు. ఈ విషయంలో ఆయన కఠినంగా ఎన్నడూ వ్యవహరించలేదు. గొప్పవాడు తనకున్నటువంటి స్థితిని బట్టి ఒక రకమైనటువంటి జంతువును అర్పించవలసి ఉంటే, పేదవాడైనట్లయితే అతని ఈ యొక్క వెలగలిగినటువంటి జంతువును అర్పించవలసిన అవసరం లేదు. కానీ సాధారణమైనటువంటి పావురములు లేకపోతే గువ్వలతో, వీటితో తను ఆ యొక్క అర్పణను అర్పించవచ్చు అని తెలియజేశాడు. కాబట్టి నీ శక్తి మేరకు నీవు దేవుని యొద్ద నుండి మేలు పొందిన తర్వాత, నీ శక్తి మేరకు నీకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ శక్తి ఎలా ఉన్నదో ఆ శక్తి మేరకు నీవు హృదయం అంతటితోనూ దేవునికి అర్పణను అర్పించేటువంటి వాడవుగా ఉండాలి. ఈ అర్పణను ఏదో ఒక మనిషికి అర్పించినట్లుగా నీవు అర్పించటం కాదు, కానీ సాక్షాత్తు దేవుడు నీ ఎడల జరిగించినటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి కృప నిమిత్తము నీవు స్తుతి చెల్లిస్తూ ఆయనకు చెల్లించేటువంటిదిగా నీవు భావిస్తూ అర్పించినప్పుడే దాని యొక్క ప్రతిఫలము నీకు ఉండగలదు. కాబట్టి మొట్టమొదటిగా గత సంవత్సరములో దేవుడు నీకు అనుగ్రహించినటువంటి జయముల నిమిత్తమై, మేలుల నిమిత్తమై కృతజ్ఞత తెలియజేస్తూ దేవుని స్తుతించుట లేకపోతే ఆరాధించుట అనేటువంటిది నువ్వు చేయవలసి ఉన్నది. రెండవది, దానికి తోడు కృతజ్ఞత అర్పణ అర్పించటం అనేటువంటిది కూడా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి శక్తి మేరకు చేయటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశంగా నీవు భావించాలి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి జాబితాలో దేవుడు మన పట్ల చేసినటువంటి మేళ్ల నిమిత్తమై, ఆయన చూపినటువంటి జయముల నిమిత్తమై మనం ఏం చేయాలో చూసాం. ఇప్పుడు మనం రాసినటువంటి ఆ యొక్క లిస్టులు ఆత్మీయ వైఫల్యాలు. అంటే ఆత్మీయ వైఫల్యాలంటే మనసాక్షికి విరోధంగా, వాక్యానికి విరోధంగా ప్రవర్తించినటువంటి మన ప్రవర్తన, దీనికి సంబంధించినటువంటి వాటి విషయమై మనం ఏమేం పాయింట్స్ అయితే నోట్ చేసామో వీటి విషయమై లోతుగా మొదట విశ్లేషించాలి. విశ్లేషించి సరి చేసుకునవలసి ఉంటుంది. ఈ విశ్లేషించుకునే సమయంలో మన మనసాక్షిని మరలా ఓవర్ రైడ్ చేసేటువంటి వారంగా మనము ఉండకూడదు. ఎందుకంటే ఈ సరి చేసుకుంటూ అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. విశ్వాస జీవితంలో సరి చేసుకునటం అనేటువంటిది, అదే విధముగా విశ్లేషించుకుంటూ అనేటువంటిది, వీటన్నిటికి సంబంధించి మనం మనసాక్షిని ఏ విధంగానూ ఓవర్ రైడ్ చేయకుండా మనం జాగ్రత్త పడవలసి ఉంటుంది. తప్పని చెప్తుంటే తప్పనే నోట్ చేయాలి, రైట్ అని చెప్తుంటే రైట్ అనే నోట్ చేయాలి. అంతేగాని దీనిని దాటివేసి నీవు తప్పని చెప్పేటువంటి వాటిని రైట్ అని, రైట్ అని చెప్పేటువంటి వాటిని తప్పని, లేకపోతే అసలు వీటిని నోట్ చేయకుండా మనసాక్షికి భిన్నంగా నోట్ చేసినట్లయితే దీనివల్ల నీకు ప్రయోజనం అనేటువంటిది ఉండదు. ఈ ఆత్మీయ వైఫల్యాలను గురించి, అంటే నువ్వు నోట్ చేసినటువంటి ఈ యొక్క వైఫల్యాల గురించి ఆలోచించేటప్పుడు ఈ వైఫల్యాలకు ముఖ్య కారణాలు ఏమిటి, ప్రతి వైఫల్యం తీసుకోవటం దానికి ముఖ్య కారణం ఏమై ఉన్నది అది నువ్వు ఆలోచించాలి. ఆ తర్వాత ఆ సంఘటనలలో నీ పాత్ర ఎంత ఉన్నది అనేటువంటి దాని గురించి ఆలోచించాలి. ఈ రెండింటిని కూడాను నీవు లోతుగా పరిశీలించి ముఖ్య కారణం ఏమై ఉన్నది వైఫల్యానికి, అదేవిధంగా ఆ సంఘటనలో నీ పాత్ర ఎంత ఉన్నదో నువ్వు తెలుసుకోవలసి ఉన్నది. తర్వాత రెండవది, సంఘటన జరిగి ఎంతకాలం అయిపోయింది, అయితే ఆ ఆత్మీయ వైఫల్యాన్ని నువ్వు సరి చేసుకున్నావా, ఇంకా సరి చేసుకోలేదా? ఒకవేళ సరి చేసుకుంటే ఎంతకాలం తర్వాత సరి చేసుకున్నావు, ఒకవేళ సరి చేసుకోకపోతే కారణం ఏమై ఉన్నది, ఇవన్నీ కూడాను నువ్వు ఆలోచించి నోట్ చేయవలసినటువంటి విషయాలై ఉన్నావు. ఈ జాప్యం చేసినటువంటి కాలాన్ని బట్టి, అంటే నీవు ఆత్మీయ వైఫల్యం ఉన్నది నీ పక్షం నుండి అని తెలిసిన తర్వాత దానిని నీవు సరి చేసుకోకుండా దాటవేస్తూ ఉన్నట్లయితే ఈ కాలము ఎక్కువైన కొలది అది ఏం తెలియజేస్తుందంటే నీ ఆత్మీయ సున్నితత్వము ఏ రకంగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నది. అంటే నీవు దానిని దాటవేసే కొందిని నీకు తప్పని తెలిసినది, తప్పు చేసావని, కానీ దాన్ని సరి చేసుకుంటానికి వెంటనే నువ్వు సిద్ధపడలేదు, రెడీగా లేవు, కారణం ఏదైనా అయి ఉండవచ్చు. అయితే నీవు ఇది దాటవేస్తున్నటువంటి సమయం ఎక్కువైన కొలది నీకు ఆత్మీయ సున్నితత్వం అనేటువంటిది తక్కువగా ఉన్నట్లుగా మనం గ్రహించవచ్చు. అంతేకాదు దేవుని ఎడల నీకున్నటువంటి భయభక్తులు ఏ మేరకు ఉన్నాయో అది కూడా ఇది తెలియజేస్తూ ఉన్నది. నీకు దేవుని ఎడల భయభక్తులు ఉన్నట్లయితే వెంటనే నీవు దానిని సరి చేసుకునేటువంటి వాడుగా ఉంటుంటావు. దానిని దాటవేసే సమయం ఎక్కువైన కొలది నీకు ఆత్మీయ సున్నితత్వం తక్కువగా ఉందని, దేవుని ఎడల నీకున్న భయభక్తులు చాలా తక్కువగా ఉన్నామని దీనిని గురించి మనం చెప్పవచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ మనము లోతుగా చేయవలసి ఉన్నాము. చేసిన తర్వాత ఇప్పటికి నీ సరి చేసుకున్నటువంటి ఆ యొక్క సంఘటనలను గురించి, తప్పిదమ్ములను గురించి మనం వెంటనే సరి చేసుకునవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ సంవత్సరము దాటిపోకపోవడమే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాటిని సరి చేసుకున్నట్లయితే నీవు ఆత్మీయ మేలును పొందినటువంటి వాడవై కొత్త సంవత్సరంలో ప్రవేశించేటువంటి ఆ యొక్క పరిస్థితి ఉంటుంది. లేకపోయినట్లయితే నీవు ఇదే విధంగా కొనసాగుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఇదే విధమైనటువంటి మొండితనము నీకు నెక్స్ట్ ఇయర్ లో కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఆత్మీయ వైఫల్యాలను మనము సరి చేసుకున్న తర్వాత సరి చేసుకున్నటువంటి తప్పిదాలు మరలా జరగకుండా జాగ్రత్త పట్టడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రభు ఒక స్త్రీతో ఏమని చెప్పాడంటే, నేనును నీకు శిక్ష విధింపను, అయితే వెళ్ళి మరలాయికను పాపము చేయవద్దు అని చెప్పాడు. ప్రభు మన యొక్క పాపములను క్షమించేటువంటి వాడై ఉన్నాడు. అయితే ఆయన క్షమించిన పిమ్మట మరలా తప్పిదమును చేయకుండా ఉండవలెనని అప్పుడే అది సరైనటువంటి గ్రహింపు పశ్చాత్తాపంగా దేవుడు దానిని తీసుకునగలడు. కాబట్టి ఆయన ఆ విధంగా ఆశించేటప్పుడు మనము కూడా అదే విధంగా ఉండవలసి ఉన్నది. మనము చాలాసార్లు ఏం చేస్తామంటే ఒకే రకమైనటువంటి తప్పిదమును మరలా మరలా జరిగించేటువంటి వారంగా ఉంటాం, ఒప్పుకునేటువంటి వారంగా ఉంటాం, మరలా చేసేటువంటి వారంగా ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవానను క్షమించు అంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత, లోకంలోనికి వెళ్ళిన తర్వాత, ఆఫీసుకు వెళ్ళిన తర్వాత, మనం రోజు వెళ్ళవలసినటువంటి విద్యా సంస్థకు వెళ్ళిన తర్వాత మన యొక్క జీవితం వేరుగా ఉంటుంటుంది. అదే తప్పును మరలా 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 చేస్తూ ఉన్నటువంటి వడవైనట్లయితే నీలో సరైనటువంటి ఆత్మీయ స్థితి లేదు అని గ్రహించవలసి ఉంటుంది. నీవు ఆత్మీయ వైఫల్యాలను గురించి రాసినటువంటి లిస్టులో ఉన్నటువంటి వైఫల్యాలు ప్రతి ఒక్క దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇదే వైఫల్యం లేకపోతే ఇలాంటి వైఫల్యమే ఇంతకు పూర్వం కూడా నువ్వు చేస్తున్నావా, ఒకవేళ చేస్తున్నట్లయితే ఎన్నిసార్లు చేసావు అనేటువంటిది నువ్వు ఆలోచించుకొని నోట్ చేయవలసి ఉంటుంది. ఈ నంబర్ పెరిగే కొలది అది ఆత్మీయ స్థిరత్వం లేనటువంటి నీ యొక్క స్థితిని, క్రమశిక్షణ లేనటువంటి నీ యొక్క స్థితిని తెలియజేస్తూ ఉన్నదని గ్రహించాలి. ఈ నంబరు క్రమశిక్షణ లేనటువంటి వారికి, ఆత్మీయ స్థిరత్వం లేనటువంటి వారికి పెరిగేటువంటిదిగా ఉంటుంది. అంటే చేసిన తప్పిదమనే మరలా మరలా చేసేటువంటి వారిగా ఉండేటువంటి వారు, ఈ యొక్క క్రమశిక్షణ లేనటువంటి వారు, ఆత్మీయ స్థిరత్వం లేనటువంటి వారు అయి ఉంటారు. తర్వాత గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే నీ యొక్క ఆత్మీయ స్థితిని గురించి నీ మనసాక్షి ఏం చెప్తున్నది, నిజంగా ఈ రెండింటిని పోల్చుకొని మనం చూసుకొని గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మన యొక్క పరిస్థితి మెరుగుగా ఉన్నదా, లేకపోతే అదే విధంగా ఉన్నదా, లేకపోతే ఇంతకు మించి క్షీణించిందా అనేటువంటిది మనం బేరీజు వేసుకునవచ్చు. ఈ విధమైనటువంటి విశ్లేషణ మనం జరిపినట్లయితే నీ యొక్క మనసాక్షి ఏం చెప్తున్నదో దానికి నీవు లోబడుతూ ఒకవేళ నీవింకనూ అభివృద్ధి చెందవలసి ఉన్నది, ఆత్మీయ స్థితి నీది బాగుపడవలసి ఉన్నది అని చెప్తున్నట్లయితే ఏ విధంగా నీవు ఆ రకంగా ఉండగలవు అనేటువంటి దానిని గురించి ఆలోచించి ఆ విధంగా ఉండేందుకు నువ్వు ప్రయత్నించవలసి ఉంటూ ఉంటుంది. కొత్త సంవత్సరం వస్తున్నది, పాత సంవత్సరం వెళ్ళిపోతున్నది అని తెలిసినప్పుడు కొత్త సంవత్సరంలో ప్రామిస్ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. కొత్త సంవత్సరంలో నాకు మేలు ఏది జరగనై ఉన్నది, దేవుడు నాకు ఏ మంచి జయనై ఉన్నాడు అనేటువంటి దానిని గురించి ప్రామిస్ బాక్సులని ఇంకోటని ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈ సమయంలో. అయితే ప్రామిస్ బాక్స్ అనేటువంటి దాన్ని పక్కన పెడితే ముందు దేవుడు నువ్వు ఏమి చేయాలని కోరుతున్నాడు దానిని గురించి ఆలోచించు. దేవుడు నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటిది నువ్వు చేయకుండా ఆయన నుండి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేటువంటిది నువ్వు ఎక్స్పెక్ట్ చేయటం ఎంతవరకు సబబ్గా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని దేవుని విడిచిపెట్టి వేసి దేవుడు తన పక్షంగా మాటిచ్చినటువంటి వాడు తన పక్షంగా చేసి తీరుతాడు. అది ఆయనకు విడిచిపెట్టి వేసి ఆ ప్రామిస్ ని మనం మాత్రము దేవుడు మనల నుండి కోరేటువంటి దాన్ని చేయటానికి మనము ఇష్టపడినట్లయితే, జాగ్రత్త పడినట్లయితే దేవుని నుండి నువ్వు మేలైనటువంటి దానిని ఆశించగలవు. మేలైనటువంటిది అనేటువంటి మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే దేవుడు తను ఆశించేటువంటిది, తను కోరినటువంటిది తన ఇష్టానుసారంగా తన చిత్తానుసారంగా నీ యొక్క జీవితంలో జరిగించేటువంటిది. అది ఒకవేళ పరీక్షలతో కూడినటువంటిది అయి ఉండవచ్చు. కొన్నిసార్లు ఇరుకు మార్గంలోని వెళ్లేటువంటి సమయంలో ఇబ్బందులకు నిన్ను గురి చేయవచ్చు. ఇదంతా కూడా దేవుడు నిన్ను ప్రేమించట్లేదని కాదు, దేవుడు నీకు సహాయం చేయట్లేదని కూడా కాదు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ మనసాక్షి నీ మీద దోషారోపణ చేయకుండగా నీవు సరైనటువంటి మార్గంలోనే ఉన్నావు అని ఆత్మ నిన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లయితే నీవు ధన్యుడవు. కాబట్టి సహోదరులారా, మనమంతా కూడాను ఈ సంవత్సరం యొక్క చివరి భాగంలోనికి వచ్చి వేసాము. ఈ సంవత్సరాంత సమయంలో నీ పరిస్థితిని సమీక్షించుకుంటూ రానున్నటువంటి సంవత్సరంలో దేవుని కృప కరుణ నిమిత్తం నువ్వు విశ్వాసములో దేవుడు ఆశించే రీతిని ఎదుగునట్లు బాగా ప్రార్థన, అవసరమైతే ఉపవాస ప్రార్థన అనేటువంటిది మనము చేయాల్సినటువంటి రోజులు ఇవి అయి ఉన్నవి. ఈ విధంగా మనము చేయటానికి ఉపక్రమిద్దామా? మీలో కొంతమంది ఇళ్లకు మాత్రమే పరిమితమైనటువంటి పెద్దవారు ఉండవచ్చును, మీకు ఇంకా చేయవలసినటువంటిది ఏమీ ఉండదు. ఇంటి వద్ద ఉండటమే, రెస్ట్ తీసుకోవటం, చిన్న చిన్న పనులు రోజువారీగా మీరు చేసుకునేటువంటివి ఏవో ఉంటాయి. ప్రార్థనలో ఎంత సమయమును మీరు గడుపు గడుపు మీరు ఈ సంవత్సరాంత సమయంలో ఎంతో ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మన ముందున్నటువంటి ఈ యొక్క సవాళ్లను ఎదుర్కొనగలిగినటువంటి శక్తి గాని విశ్వాసం గాని మనలో లేదు. ఎన్నో సవాళ్లు మన ముందు నిలిచి ఉన్నాయి, వాటిని ఇంకను మనము ప్రార్థన ద్వారా ఓడించలేకపోయాం. కాబట్టి వాటి విషయమే మనము ప్రార్థించవలసి ఉన్నది. అదేవిధంగా నీవు కొంత బిజీ పర్సన్ అయితే అయి ఉండవచ్చును, ప్రతిదినము నువ్వు కాలేజీకి వెళ్ళి వచ్చేటువంటి స్టూడెంట్ అయినట్లయితే, లేకపోతే నీవు పని చేసుకునేటువంటి వ్యక్తి అయినట్లయితే నీకు కొంత బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. అయినప్పటికీ నీ ఖాళీ సమయములలో నీ యొక్క వారాంతములలో ఇంకొంత సమయమును దేవుని యొక్క సన్నిధిలో వెచ్చించి నిన్ను నీవు పరీక్షించుకుంటూ అనేటువంటిది, ఈ ఇయర్ అండ్ ఆడిట్ అనేటువంటిది నీవు జరుపుకుంటూ అనేటువంటిది, ఈ ఆడిట్ లో నీవు పరిశీలించినటువంటి మనసాక్షి నీకు తెలియజేస్తున్నటువంటి ఆ అంశములను అదే విధంగా నీవు నోట్ చేసి వాటిని నీవు సరిచేసుకునటానికి దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో సమాధాన పట్టడానికి నీవు రెడీ అయినట్లయితే, ఆ విధంగా చేసినట్లయితే దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదించగలడు. జయించినటువంటి వ్యక్తిగా నిన్ను నీవు పరీక్షించుకొని పరిశీలించుకొని సరి చేసుకున్నటువంటి వ్యక్తిగా కొత్త సంవత్సరంలోనికి నీవు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందముతో ముందుకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితిలో ఉంటావు. మరి ఆ విధంగా ఉండున్నట్లుగా ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. తలాలు అంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడివైన తండ్రి, ఉదయకాలం ముందు మీరు మాకు అనుగ్రహించినటువంటి కొద్ది మాటల విషయమే మీ పాదములకు వందనములు తండ్రి. మేము ఎల్లప్పుడూ మీ యొక్క సన్నిధిలో నిలిచి నడిచేటువంటి వారం గాను మమ్మలను మేము పరిశోధించుకుని పరీక్షించుకుని సరి చేసుకునేటువంటి వారిని గాను మమ్మలను చేయండి. మరి ముఖ్యంగా ఈ సంవత్సరాంత సమయంలో ఇయర్ అండ్ స్పిరిచువల్ ఆడిట్ అనేటువంటిది ప్రతి ఒక్కరము చేసుకునేటువంటి వారం గాను దీనిని నిష్పక్షపాతంగాను మన సాక్షి మాకు ఏదైతే తెలియజేస్తున్నదో దాని ప్రకారము నడుచుకునేటువంటి వారం గాను వాక్యానుసారంగా ముందుకు వెళ్లేటువంటి వారిని గాను మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.